యాగం చెయ్యాలి అని సంకల్పించాడు నందుడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు వచ్చాడు. మీరేదో యజ్ఞం చేయాలనుకుంటున్నారు, ఈ యజ్ఞం చేయడానికి ధనం ఎంత ఖర్చు అవుతుంది, ఫలితం ఏముంటుంది, దీనికి భగవంతుడెవడు, యజ్ఞానికి అధికారి ఎవడు, ఖర్చు ఎంత అవుతుంది, శాస్త్రీయమా జనాచారమా, నా అనుకున్న వాళ్లతో ఒక పని చేసే ముందు బాగా ఆలోచించి ఆ తర్వాత పని చేస్తే దానివల్ల సుఖం కలుగుతుంది. ఎప్పుడూ కూడా మన సొంత వాళ్లతో చర్చ చేయకుండా ఏ పని చేయకూడదు. అదే శత్రువులతో చర్చ చేస్తే వాళ్ళు మంచి పనిని కూడా పాడు చేస్తారు. అదే ఆత్మీయులైతే మంచి పనికి తమ సహకారాన్ని అందిస్తారు. అందుకనే జ్ఞానులు ఎప్పుడూ ఆత్మీయులతో బాగా ఆలోచించి ఏ పని చెయ్యాలో నిర్ణయించుకుంటారు. నేను మీకు ఆత్మీయుణ్ణి, నేను ఎప్పుడూ మీలో ఉన్నాను కాబట్టి నాన్న నీ మనస్సులో ఉన్న ఆలోచన ఏదో మొహమాటం లేకుండా చెబితే అది మంచి అయితే ఆ పనే మీ చేత చేయిస్తాను. ఒకవేళ అందులో ఏదైనా లోపం ఉంటే సరిదిద్దుకుందాం అనగానే నీకు చెప్పకపోతే ఎవరికి చెప్తాను నాయన, మేము చాలా కాలం నుంచి ఈ అడవుల్ని కొండల్ని నమ్ముకుని బతుకుతున్నాం. పశుపాలక వృత్తి మాది. పశువుల్ని పెంచాలంటే గడ్డి కావాలి, గడ్డితో పాటుగా మాకు కూడా ఆహారానికి ధాన్యాలు కావాలి. మళ్ళీ ధాన్యాలు తీసుకున్నాక అడుగులు మిగిలే గడ్డి కూడా మాకు పశువులకే ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు పశుపాలనకి ఉదర పోషణకి ప్రధానమైనవి ఈ కొండలు, అడవులు, గుట్టలు. ఇవి సమృద్ధిగా ఉండాలంటే ఏం కావాలి? వర్షం కావాలి. అందుకే వర్షాలకి అధిదేవత అయిన భగవంతుణ్ణి, అమరేంద్రుణ్ణి, ఇంద్రుణ్ణి, పర్జన్యుణ్ణి మేము నిరంతరం భక్తితో పూజిస్తూ ఉంటాం. రెండేళ్లకో, మూడేళ్లకో, ఐదేళ్లకో మా దగ్గర బాగా డబ్బులు ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు ఆయనకు ఒక్కొక్క యజ్ఞం చేస్తూ ఉంటాం. ఈసారి ఎందుకో నువ్వు పుట్టాక 6 సంవత్సరాల కాలం పాటు ఏకధాటిగా మేము యజ్ఞం చేయలేకపోయాం. కృష్ణుడు పుట్టి అప్పటికి సరిగ్గా 7వ 7 6 ఏళ్ల క్రితం ఎప్పుడో చేసాం, నీ ఊహ ఎరిగాక మేము ఈ యజ్ఞం చేయడం మర్చిపోయాం. దానివల్ల ఈ మధ్యన కొంచెం వర్షాలు అవి తక్కువగా ఉన్నాయేమో అని మాకు అనుమానం. అది ఎలా ఉన్నా ఇంద్రుడికి కృతజ్ఞత చూపించడం మానవుల యొక్క లక్షణం. ఇంద్రుడు మొదలుకొని దిక్పాలకులు 8 మంది ఉంటారు. ఈ 8 మందిని మనం గౌరవిస్తే వాళ్ళు సంతోషిస్తారు. అసలు మన పై అధికారుల్ని పూజిస్తే వాళ్ళు సంతసిస్తే సకల శుభాలు కలుగుతాయి. అందువల్ల ఇంద్రాది దేవతలకి ఆనందం కలిగించడం కోసం హోమం చెయ్యాలి అనుకుంటున్నాం. ఇంద్రుణ్ణి సంతోషపెట్టడం వల్ల లాభం ఏమిటి? మేఘములన్నీ ఇంద్రుడి అధీనంలో ఉంటాయి. వర్షాలు కురవాలంటే ఇంద్రుడి అనుజ్ఞ ఉంటే కానీ మేఘములు రావు. అందువల్ల ఇంద్రుడికి మనం స్వాహాకారంతో హవ్యాన్ని అందించాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ముఖము చేయ వజ్రిమతి సంతసించును, వజ్రి సంతసింప వానగురియు, వానగురియ కసవు వసుమతి పెరుగును, కసవు మేసి ధనుగణము బ్రతుకు. యజ్ఞం చేస్తే ఇంద్రుడి మనస్సుకు ఆనందం కలుగుతుంది. మనం రోజు యజ్ఞం చేస్తున్నప్పుడు అందులో దిక్పాలకులకు కూడా సహకారం ఇస్తున్నాగా. ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ ఏదన్నమమా అనగానే ఇంద్రుడు వచ్చి అందులో వేసిన హవ్యాన్ని స్వీకరిస్తాడు. ఆయనకి ఆనందం కలుగుతుంది. అసలు దేవతల్ని మనం పోషించాలి. దేవతలకు ఆహారం ఏమిటంటే మానవులు చేసే యజ్ఞములలో ఉన్న ద్రవ్యం. యజ్ఞద్రవ్యమే దేవతలకు ఆహారం, వాళ్ళకి వేరే ఆహారం లేదు. దేవతలకు ఆహారం ఉంటే కానీ వాళ్ళు బలంగా ఉండరు. వాళ్ళకి ఆహారం అందించలేదు అనుకుందాం మనం యజ్ఞం చేసి, అప్పుడు వాళ్ళు ఏమైపోతారు? బక్క చిక్కిపోతారు, అనారోగ్యాలు వాళ్ళకు కూడా వస్తాయి. అనారోగ్యం అంటే దేవతలకు ఇవ్వడం వాడు మనకంటే దగ్గులు అవి వస్తాయి, కానీ వాళ్ళకి దగ్గులు కాకుండా ఇతరులకు ఉపకారం చేసే శక్తి కోల్పోతారు. ఇవాళ దేవతలు మనకు ఎందుకు సాయం చేయలేకపోతున్నారు మనం మొక్కుకున్నా అంటే, మనం దేవతలకి పూర్వంలాగా ఎక్కువగా యజ్ఞాలు చేయటం లేదు. అలాగే అంటారు యజ్ఞం చేయమని, ఆయనకి ఆయన ఒప్పించాడు, మన దారిని మనం పారిపోదాం అనుకుంటారట. నారాయణ యాగమైన ఒకటే, నరయాగమైన ఒకటే, యజ్ఞం గురువు గారును ఋత్విక్కులు చూసుకుంటారు, అవన్నీ ఆర్గనైజర్స్వి. మనం బయటికి వెళ్ళి మన యజ్ఞం చేద్దాం ఉదర యజ్ఞం అనుకుంటాం. ఈ యజ్ఞములు సక్రమంగా సాగకపోవడం వల్ల ఏమవుతుందనమాట, దేవతలకి ఆహారం వెళ్ళదు. ఆహారం వెళ్ళకపోతే వాళ్ళు ఇతరులకు ఉపకారం చేసే మహిమని కోల్పోతారు. అప్పుడు వాళ్ళు సక్రమంగా వర్షం కురిపించలేరు. వర్షం కురిపించలేకపోవడం వల్ల ఏమవుతుంది, భూమండలం క్షామంతో ఉంటుంది. అదే యజ్ఞం సక్రమంగా చేస్తే ఈ దిక్పాలకులు, నవగ్రహాలు మొదలైన వాళ్ళందరూ ఈ ఆహారాన్ని సేకరించి ఆరోగ్యంగా బలంగా ఉంటారు. వారికి ఆహారం వేళకందితే సంతృష్టి పొందుతారు. అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడు, సంతోషించి వేళకి వాన కురిపిస్తాడు, సకాల వర్షములు కురిపిస్తాడు. మళ్ళీ వర్షాలు కూడా ఎప్పుడు పడితే అప్పుడు కురిస్తే ప్రమాదం. మంచి మామిడికాయలు చేతికి వచ్చే టైంలో తుఫాను వచ్చిందనుకోండి, ఆ పూట మామిడి పంట అంతా పోతుంది. అలా కాకుండా వర్షాకాలంలో నెలకి నాలుగు వానల చొప్పున కురిపిస్తాడు. ఉత్తప్పుడు కూడా అప్పుడప్పుడు ఏ పంటకి ఇబ్బంది లేని రీతిలో వర్షం కురిపిస్తాడు. అప్పుడు వాన కురిస్తే ఏమవుతుంది, గడ్డి బాగా పెరుగుతుంది, పంటలు పెరుగుతాయి, చెట్లు బాగా సమృద్ధిగా పెరుగుతాయి, ఆ చెట్లకి ఫలాలు వస్తాయి, పుష్పాలు వస్తాయి, మానవులు ఆ పంట తింటారు, గడ్డి మళ్ళీ ఆవులకు వేస్తారు, పళ్ళు మొదలైనవి తాము సేకరిస్తారు, పుష్పాలని తాము కొంత సేకరించి భగవంతుడికి కొంత సమర్పిస్తారు. అప్పుడు ఈ విధంగా దేవతలని మనం సంతోషపెట్టగా దేవతలు మనల్ని సంతోషపెడుతూ ఉంటారు. ఇచ్చిపుచ్చుకునే బంధం దేవతలకి మానవులకి మధ్యలో ఈ యజ్ఞం అంటే. ఇప్పుడు ఇంద్రుడు కురిపించిన వాన వల్ల బాగా పచ్చగడ్డి కూడా పెరగడం వల్ల ఆ గడ్డిని ఏం చేస్తాయి, ఆవులు తింటాయి. అప్పుడు ఆవులు తిని దాన్ని ఏం చేస్తాయి, మళ్ళీ మనకి పాలు ఇస్తాయి. అప్పుడు ఆ పాలు మళ్ళీ ఏం చేస్తాం మనం, కొంత మనం ఉపయోగించుకుని కొంత తోడు పెట్టి దాన్ని పెరుగు చేసి ఆ పెరుగుని చిలికి వెన్నపూస బాగా తీసి తాజా తాజా వెన్నపూస మంచి నున్నని వెన్నపూస తీసి ఆ వెన్నపూసలో కొంత భాగాన్ని మళ్ళీ నెయ్యిగా మార్చి పరమాత్మునికి యజ్ఞానికి సమర్పించి కొంత మనం స్వీకరిస్తూ ఉండం. అప్పుడు ఏమవుతుందనమాట, మళ్ళీ ఈ నెయ్యి వల్ల ఇంద్రుడు సంతోషిస్తాడు, మళ్ళీ మనకి వర్షాన్ని కురిపిస్తాడు, మనకి పాడి ఉంటుంది, పంట ఉంటుంది. వానలు కురిస్తే ఇంద్రుడు సంతోషిస్తే మానదు ఘనమైన పాడి మందలగలుగును, నూనముగా పాడిగలిగిన మానవులును సొరలు తనిసి మనుదురు పుత్ర. బాగా పాడి పంట పెరగడం వల్ల ఇటు మానవులు అటు దేవతలు సంతృప్తి పొందుతారు, అందరూ సుఖంగా ఉంటారు. అందరం సుఖంగా ఉండాలంటే ఇలాంటి యజ్ఞములు సాగాలి. అందుకని మేమందరము కూడా శుభముహూర్తంలో ఈ శ్రావణ మాసంలో అపూర్వ రీతిలో ఇంద్రయాగం చేద్దామనుకుంటున్నాం. అందులో ఈ మధ్యన మాకు బాగా పంటలు పండుతున్నాయి, ధాన్యం సమృద్ధిగా ఉంది, డబ్బు కొరత లేకుండా ఉంది, సువర్ణాది వస్తువులున్నాయి, చందన ద్రవ్యాలున్నాయి, పాడి ఉంది, పంట ఉంది, అన్నిటికీ మించిన ఇలాంటి బంగారం లాంటి కొడుకు కూడా మాకున్నాడు, ఇన్ని సంపదలు మాకున్నాయి గనక మేము ఇంద్రయాగం చేద్దామనుకుంటున్నాం అనగానే అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి, నాన్న ఇంతకాలం ఏదో సాగింది కానీ ఎప్పుడు ఆ పిచ్చ పని లేని కొత్త పని చేద్దామన్నాడు. నిజానికి ఇంద్రయాగం చేయటం శాస్త్ర విరుద్ధం కాదు, అయినా ఇంద్రయాగం వద్దు అన్నాడు కృష్ణుడు. కారణం ఏమిటో తెలుసా, ఆ మధ్యకాలంలో ఇంద్రుడు విర్రవీగిపోవడం మొదలుపెట్టాడు. అసలు విష్ణువు లేడు, శివుడు లేడు, బ్రహ్మ లేడు, వాళ్ళెవరు, మేము యజ్ఞములు వల్ల పొందినటువంటి ఆనందంతో ప్రజల్ని సంతోష పెడుతున్నాం తప్ప వాళ్ళ వల్ల ఏం కాదు, త్రిమూర్తుల వల్ల ఈ శక్తి అంతా నాది అనుకోవడం మొదలెట్టాడు ఇంద్రుడు కూడా. మీరు ఎక్కడికక్కడ చూడండి పురాణాదులలో ఆఖరికి ఒక్క త్రిమూర్తులు పక్కన పెడితే ఇంచుమించుకు అందరికీ ఏదో ఒక దురహంకారం వస్తూనే ఉంది. పదవులు రావడం వల్ల, మహిమలు రావడం వల్ల దురహంకారం వచ్చి గొప్ప గొప్ప వాళ్ళు కూడా పతనం అయిపోతున్నారు. అందువల్ల మనం కూడా అనుక్షణం ఎప్పటికప్పుడు బేరీ చేసుకోవాలి. ఒక్కొక్కప్పుడు మనకు కూడా వస్తూనే ఉంటుంది, ఒక్కొక్కప్పుడు ఏమిటండి పైకి అలా అంటాం కానీ నిరంతరం వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనం మానవులం కనుక ఆ వస్తున్నప్పుడు దాన్ని అదుపులో పెట్టుకోవడం అన్నమాట. ఒక్క పెసరు అధికారం పెరిగితే, ధనం ఒక్కసారిగా హఠాత్తుగా వస్తే, కీర్తి పెరిగితే ఇంకా వ్యక్తిని పట్ట పగ్గాలు ఉంటాయటండి, వాడిని పట్టుకోగలమా, అమ్మ బాబాయ్ డబ్బు నాదని గురుందరికి రెచ్చిపోతాడు. నేను ఎంత కష్టపడి సంపాదించానండి, వ్యాపారాలు చేశానండి, ఉద్యోగాలు చేశానండి, లేకపోతే ఇంకోటి చేశానండి, బోల్డ్ డబ్బు సంపాదించానండి, నాకున్న డబ్బు ఎవరికిందండి అంటాడు పిచ్చాడు. అంటే పైకరపోయినా లోపల లోపల అహంకారం లేకుండా ఉండొచ్చుమా, దురహంకారం లేకుండా ఉన్నారు అంటే వాళ్ళు మీలాంటి మహానుభావులు, శ్రద్ధగా పురాణం వింటే భక్తులు ఉంటారు తప్ప ఒక మాదిరి వాడికి ఎప్పుడు దురహంకారం వస్తూనే ఉంటుంది. అందుకే నాకు మిమ్మల్ని చూస్తూ ఉంటే బ్రహ్మానందం కలుగుతుంది. ఎంత వినయం! నాకోటి సామాన్యుడిని కుర్చీలో కూర్చోబెట్టి మీరంతా కింద కూర్చుని శ్రద్ధగా చేతులు కట్టుకుని వయసులో పెద్దవాళ్ళైనా వింటున్నారంటే అసలు మిమ్మల్ని ఏమని పొగడాలో తెలియట్లేదు. సనక సనందనాథులు మీరు. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు సనక సనందనాథులకు కూడా కొంచెం మాయ భరించడం వల్ల కొంచెం గులుకు వస్తుంది, ధ్యేయిస్తూ ఉంటారు. దాన్ని కూడా మళ్ళీ సాధనతోటి అది పక్కన పెడితే మొత్తం మీద అహంకారం అనేది మనిషిని ఎంతో కొంత పడగొడుతూ ఉంటుంది. ఇంద్రుడికి నేనే గొప్పవాణ్ణి, ముల్లోకాలకు అధిపతిని, సమస్త ప్రజలకి సుఖమిచ్చేది నేనే, ధనమిచ్చేది నేనే అని ఒక అహంకారం వచ్చింది. ఆ అహంకారం పెరిగింది, కాలి దగ్గర నుంచి నెత్తికెక్కింది బాగా. దాంతో ఆయనకు 1000 కళ్ళు కదా, 1000 కళ్ళు నెత్తికెక్కాయి. అందుకని ఈ ఇంద్రుడి అహంకారం పడగొట్టాలి అనుకున్నాడు శ్రీకృష్ణుడు. ఆయన ఎవరి అహంకారమైనా పడగొట్టాలంటే ముందు వాడికి జరిగే పూజలు ఆపేస్తాడు. పూజలు ఆగిపోతే వాడు గజగజలు ఆడిపోటండి. రోజు దండం పెట్టేవాడు ఒక్కరోజు కనుక దండం పెట్టకపోతే మనకి ఎంత బాధ వచ్చేస్తుందో తెలుసా? పైగా అనుకుంటాం కానీ మనం జ్ఞానం ఉన్నవాడైతే వాడు దండం పెడితే ఏమిటి, పెట్టకపోతే ఏమిటి అనుకుంటాడు. కానీ ఆ దండం కోసం ఎదురు చూసేవాడు కొంతమంది ఉంటారు చూడండి. పూర్వం ఒక ఆయన ఉండేవాడు అనమాట, రాగానే కాళ్ళకి దండం పెడుతున్నారా లేదా అని ఎదురు చూసేవాడు. పాపం కాళ్ళు అలా పెట్టేవాడు, పైగా ఇలా బల్ల ఉండేది, ఆ బల్ల మీద పెట్టుకుని ఎవరు వస్తారా అని చూసేవాడు. పాపం ఒక్కొక్కప్పుడు ఎవరన్నా మర్చిపోతే చూడండి వాడికి నెత్తికెక్కే కళ్ళు, కాళ్ళకి దండం పెట్టకుండా పోయేవాడు అనేవాడు. అంటే ఈ కాళ్ళ దండంతో ఆగిపోయాడు పాపం ఆయన. కాళ్ళకి దండం పెట్టడం వాళ్ళ సంస్కారం తప్ప ఈ పిచ్చాడు ఆ దండం వల్ల ఏదో వస్తుంది అనుకుంటాడు. అసలు లేదని చెప్పాలంటే ఈ దండం కోసం ఎదురు చూడటం ఇంకా పతనం. వాడు పెట్టాడంటే వాడి బాధ్యత వీడిది, వాడి పాప పుణ్యాలు స్వీకరిస్తున్నాడు. సహజంగా పుణ్యాలు తక్కువ పాపాలు ఎక్కువ ఉంటాయి కదా, అందువల్ల దండం పెడితే పుణ్యం మాటలు ఉన్న పాపం మాత్రం గ్యారంటీగా వీడికి వస్తుంది. అది తెలియదు పాపం ఈ అమాయకుడికి. అందుకని వాడు దండం పెడితే నా వాడు, పెట్టకపోతే పరాయవాడు అనుకుంటాడు. అందువల్ల ఎవరైనా దండం పెట్టకపోతే నాకైతే ఎంత ఆనందం వచ్చేస్తున్నాం అమ్మాయ్యా, ఈ పూట కొన్ని పాపములు నేను స్వీకరించక్కర్లేదు, మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుని ఈ పాప ప్రక్షాళన చేయక్కర్లేదు అనిపిస్తుంది. కానీ అలా వదలకుండా మీరు తప్పక అంటగట్టిపోతూ ఉంటారు నాకు. కాబట్టి ఎందుకు చెప్తానంటే ఈ నమస్కారములు అందుకుని ఆనందం పొందాలనుకున్నటువంటి వాడికి కనుక నమస్కారం అందకపోతే, వాడి పూజలు ఆగిపోతే వాడికి దురహంకారం వస్తుంది. ఆ దురహంకారం పెరిగితే భ్రష్టుడు అవుతాడు. కాబట్టి ఇంద్రుడిని తాత్కాలికంగా కొంతకాలం పాటు అహంకారానికి దూరం చేయాలంటే ముందు వీడి యజ్ఞం ఆపాలి అనుకున్నాడు కృష్ణుడు. అనుకుని వెంటనే వాడి నాన్నగారితో ఏమన్నాడు, నాన్న మనం గోపాలకులం, పశువులను పోషించుకుంటూ బ్రతుకుతాం అంతే కదా, మనకి దిక్కు నదులు, ఆ నదుల పక్కనున్న కొండలు, కొండల మధ్యలో ఉన్న అడవులు, ఈ బృందావనంలో ఆవుల్ని మేపుకుంటూ సుఖంగా కాలక్షేపం చేస్తున్నాం. అలాంటి మనకి వాడేవాడా ఇంద్రుడు, సమస్త లోకేశ్వరుడైన ఈశ్వరుణ్ణి పూజించక, పరమాత్మని పూజించక, మధ్యలో ఈ మధ్యవర్తుల్ని, దళారుల్ని, ఇంద్రాదుల్ని పూజించవలసిన అవసరమేం వచ్చింది? ఇంద్రుడు ఏమైనా వర్షాలకి అధికారా? ఏమీ లేదు, ఆయన కూడా మనలాంటి ఒక ఉద్యోగే. మనందరం ఏం చేయాలంటే మనల్ని పోషిస్తున్న ప్రకృతిని పూజించాలి. ఇక్కడున్న అడవుల్ని పూజిద్దాం, చెట్లని పూజిద్దాం, పరమ పూజనీయ వస్తువులు ఈ గోవులు, గోదేవతల్ని పూజిద్దాం. ఆవులకి పచ్చగడ్డి వేసి వాటిని ఒళ్ళంతా రుద్ది తోమి కాళ్ళకి గిట్టలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వాటిని పూజిస్తే ఎంతో పుణ్యం వస్తుంది. గోపూజ కంటే పుణ్యం ఎక్కడున్నది? కాబట్టి మనం యజ్ఞం చేసేటప్పుడు ఇంద్రుణ్ణి మర్చిపోయి గోవుల్ని పూజిద్దాం, చెట్లని పూజిద్దాం, యమునా నదిని పూజిద్దాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనందరికీ నిత్యం దిక్కుగా ఉన్నది ఈ గోవర్ధన పర్వతం. ఈ పర్వతం ఎన్నో చెట్లతో, రకరకాల వాగులతో మనల్ని రక్షిస్తోంది. ఈ చెట్టు మీద రకరకాల చెట్లు ఉన్నాయి, ఆ చెట్లన్నీ ఔషధ వృక్షాలు, ఫలవృక్షాలు. ఆ పళ్ళే మనం తింటున్నాం, ఔషధాలు మనం ఆరోగ్యానికి మింగుతున్నాం. ఇంకా ఆ పర్వతం మీద నుంచి కిందికి ఎప్పుడూ ఏకధాటిగా జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ శలయాళ్లలో స్నానం చేస్తున్నాం, మంచినీళ్లు తాగుతున్నాం. అసలు ఈ గోవర్ధన పర్వతం కంటే గొప్ప దేవత నాకెవరూ కనపడలేదు. ఈసారి యజ్ఞం పర్వతాన్ని ఉద్దేశించి చేద్దాం. యజ్ఞానికి సంపూర్ణంగా అధిష్టాన దేవత గోవర్ధనం. కాబట్టి గోవర్ధనగిరికి యజ్ఞం చేసి దాంతోపాటు ఇక్కడున్న ప్రకృతిని కూడా పూజిద్దాం, గోవులకి వాటాలిద్దాం. అన్నిటికంటే పేదవాళ్ళు గనక సంతోషిస్తే భగవంతుడు సంతోషిస్తాడు. దరిద్రుడు నారాయణుడు. అధమ చండాల సునక సంహతికి తగిన భక్ష్యములు తెండు, కసవులు పశులకిండు. పాపం కష్టాల్లో ఉన్న పేదవాళ్ళని, అధముల్ని, చండాలురిని, కుక్కలని వీటన్నిటిని పిలిచి వాటికి కూడా అన్నం పెడదాం. వాటన్నిట్లో కృష్ణుడు ఉన్నాడు కనుక సకల ప్రాణుల రూపములో ఉన్నది ఆ పరమాత్ముడే. ఇన్ని ప్రాణుల రూపంలో ఉన్న పరమాత్ముడిని పూజించి వారందరికీ కష్టాల్లో ఉన్న వారికి అన్నం పెడదాం. ఇంకా బ్రాహ్మణోత్తములకి వస్త్రాలు ఇద్దాం, పౌరాణికుల్ని పిలిపించి పురాణాలు విందాం, వారిని సన్మానిద్దాం. వీరందరూ సంతోషిస్తే లోకం సంతోషిస్తుంది. ముత్తైదువులకి వస్త్రాలు ఇద్దాం, బాలికాముడులకి బాలాపూజలు చేద్దాం. ఏమంటావు? మనం కేవలం కర్మ వల్లే పుడుతున్నాం, మీకు భయం అక్కర్లా, ఇంద్రుడు ఏమైనా చేస్తాడేమోనండి. ఎందుకంటే ఇంద్రుడు ఎవడు మధ్యలో చేయటానికి, కర్మమున పుట్టు జంతువు, కర్మమున వృద్ధి పొందు కర్మమున చెడున్, కర్మమే సుఖ దుఃఖములకు కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిప. కర్మ వల్ల, పని వల్లే మనిషి పుడుతున్నాడు. ఓ మంచి పని చేశాడు, మనిషి జన్మెత్తాడు. చెడ్డ పని చేశాడు, కుక్క జన్మెత్తాడు. కాబట్టి మన జన్మకి మూల కారణం కర్మ. ఈ కర్మ వల్లే వృద్ధి పొందుతాడు మనిషి. సక్రమంగా పనులు చేస్తే అభివృద్ధి పొందుతాడు, చెడ్డ పనులు చేస్తే అభివృద్ధి ఆగిపోతుంది. కాబట్టి కర్మ వల్లే వృద్ధి పొందుతాడు, కర్మ వల్లే చెడిపోతాడు. కర్మమే సంపదలకి మూల కారణం, కర్మమే సుఖదుఖములకు కారణం. కాబట్టి మనం కర్మాచరణ చెయ్యాలి. ఇంతకీ ఆ కర్మ శాస్త్ర కర్మ అయి ఉండాలి, మంచి పని అయి ఉండాలి. మంచి పని వల్ల ఎప్పుడూ జీవితంలో మనం వంచనకి గురవ్వం. మంచి ఎప్పుడు మంచినే పెంచుతుంది, దాంతోపాటు సుఖాన్ని ఇస్తుంది. ఏమంటావు? ఒకవేళ మనం యజ్ఞం చేయకపోతే ఇంద్రుడికి కోపం వస్తుందేమో అని మీరు భయపడుతున్నారేమో, ఇంద్రుడికి కోపించవలసిన అవసరం లేదు. కోపింపం పని లేదు శక్రునికి, ఇంద్రుడికి కోపించవలసిన అవసరం లేదు. ఇదేమన్నా నిత్యం పూజ చేస్తామని ఒక మొక్కుబడి కాదుగా, మనంతటా మనం ఇష్టమై పూజ చేస్తున్నాం. మనకిష్టం లేనప్పుడు మానేస్తాం. ఆయన సమస్త లోకేశ్వరుడు కాదు గనక ఆయనకి కోపించవలసిన అవసరం లేదు. ఒకవేళ కోపించాడు, సంక్షేపం బయ్యేటిదేమి, మనకేం సంక్షేపం అవుతుంది? మన కొంప ములిగేది ఏమీ లేదు. పట్టణములున్ గేహంబులున్ వ్యాపారంబులు మీకు పోయేటిని. మనకేమన్నా పట్టణాలు ఉన్నాయా? అడవుల్లో బతుకుతున్నాం. మన పట్టణాలు పోతాయి, పల్లెలు పోతాయి, నగరాలు పోతాయి, వ్యాపారాలు పోతాయి అనే భయమక్కర్ల. మనకు అసలు వ్యాపారమే లేదు. ఇంకా ఈ శైలారణ్య భాగంలో గోపత్వంబున నుండుతున్ మనకు సంకోచింపగా అనేటికి, గోపాలకులమై పశువుల్ని పోషించుకునే మనకి ఇతరుల గురించి సంకోచించవలసిన అవసరమే ఉన్నది? ఎవడేమనుకున్నా భయం లేదు, ఎవడేదన్నా చేస్తాడనే భీతి అవసరం లేదు. గోవర్ధన పర్వతం ప్రత్యక్ష దేవత మనల్ని రక్షిస్తుంది, కటాక్షిస్తుంది అనగానే ఈయన మాటలు చాలా తీయగా ఉంటాయి. అందులో కృష్ణుడు పరమాత్ముడు కాబట్టి ఆయన ఏదైనా చెబితే కాదు అనలేరట. గురు మహిమ అన్నారు దాన్ని. ఇక్కడ గురు మహిమ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ మహిమని ఎవరూ కాదనలేరు. అప్పుడు ఆయనకి ఎదురుగా మాట్లాడేటటువంటి సాహసం ఒక్కరూ చేయలేదు. అందరికీ కృష్ణుడు చెప్పిందే బాగుంది, మనకి తెలియక ఇంతకాలం పిచ్చి పిచ్చి పనులు చేసాం అనిపించింది. ఆయన ఏం చెబితే అదే శాస్త్రం. ఆయనే సమస్త లోకాలకి శాస్త అంటే శాసించువాడు. అటువంటి శాస్త గనక ధర్మశాస్త, మహాశాస్త అని కృష్ణుడికి పద్మపురాణంలో పేర్లు. ధర్మమును శాసించువాడు, అందరికీ నాయకుడు ఆయన. అటువంటి శాసకుడైన కృష్ణుడు చెప్పిన మాట కాదనలేక వాళ్ళందరూ, శభాష్ కృష్ణ, మాకు ఇంతకాలం ఈ ఆలోచనే రాలేదు, నువ్వు చెప్పినట్టే చేద్దాం, యజ్ఞం ఎలా నడిపించాలో నడిపించమనగానే వెంటనే ఏం చేశాడు, కుల పురోహితుడు గర్గుణ్ణి పిలిపించాడు. గర్గాచార్యులు వారు వచ్చేశారు, ఆయన పౌరోహిత్యం వహించారు. ఎప్పుడైనా ప్రతి మనిషికి ఒక కుల పురోహితుడు ఉండాలి. ఆ కుల పురోహితుడికి ఆ చదువుకున్నవాడు అయి ఉండాలి. పురోహితుడు లేకుండా ఏ వ్యక్తి ఎప్పటికీ శోభించడు, గుర్తుపెట్టుకోండి. ప్రతి వ్యక్తికి ఒక కుల పురోహితుడు ఉండవలసిందే. ఇంటికి ఒక బ్రాహ్మడు ఉండాలి. పురోహితుడు లేకుండా సొంత పనులు చేసుకుంటే ఆ వ్యక్తి ఎంత గొప్పవాడైనా భ్రష్టుడైపోతాడు. అందుకని పురోహితుడిని చాలా జాగ్రత్తగా గౌరవించిన వ్యక్తులందరూ బాగుపడ్డారు. ధర్మరాజు కష్టాల నుంచి బయటపడ్డాడంటే ధౌమ్యుడు కుల పురోహితుడే. పురోహితుడు లేకపోతే ఎంత గొప్ప పనైనా అది సంపూర్ణం కాదు. అందుకని మహాత్ములు ఎప్పుడూ కూడా కుల పురోహితుడిని పిలిచి అతనితో చర్చించి ఆ పని చేస్తారన్నమాట. ఆయన ఏం చెప్పాడో ఆ ప్రకారం నడుచుకోవాలి. ఇప్పుడు వీళ్ళందరికీ కుల పురోహితుడు గర్గుడు. ఆ గర్గాచార్యుడు కూడా ఎటువంటి వాడు? జ్యోతిశాస్త్రంలో ఆరితేరిన వాడు. ఆయన ఆ రంగాలను ఉన్నాయి వేదాల్లో, ఆ షడంగాలు పూర్తిగా చదువుకున్నవాడు. ఆయన శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, కల్పం, నిరుక్తం, జ్యోతిషం, ఈ ఆరింటిని ఏమంటారు? వేదాంగములు అంటారు. వేదాంగాలు లేక షడంగాలు, షట్ అంటే ఆరు కదా, షట్ అంగాలు ఆరు అంగాలు అన్నమాట. ఈ అంగములు ఆరు ఎరిగిన వాడు మహానుభావుడు అనమాట, వాడిని పురోహితుడు అంటారు. అవన్నీ కంఠస్థం ఆయనకి. అసలు ఎప్పుడు పుస్తకం చూడడం ఉండదనమాట. ఎంత చిత్రమో తెలుసా? గర్గుణ్ణి 80 ఏళ్ల తర్వాత ముహూర్తం పెట్టమన్నా కళ్ళు మూసుకుని పలానా సమయంలో పలానా నగ్గలం ఉందని ముహూర్తం పెట్టేవాడు ఆయన. ఆఫ్టర్ 80 ఇయర్స్ ఆయన కృతయుగంలో యదుమహారాజు గారికి పౌరోహిత్యం వహించి, ద్వాపర యుగంలో చిట్ట చివరి పాదంలో కలియుగం వచ్చే ముందు ఫలానా సంవత్సరంలో అష్టమి నాడు రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి కృష్ణుడు మీ వంశంలోకి వస్తాడని చెప్పాడు ఆయన. ఎప్పుడు? కృతయుగంలో, రాబోయే ద్వాపర యుగం విషయం. అది ఆయన జ్యోతిష పాండిత్యం అంటే. దీన్ని బట్టి ఆలోచించండి. అంతేగాని కింద ల్యాప్టాప్ పెట్టుకుని కిందకు చూసి 100 సార్లు మీరు ఏ సంవత్సరంలో పుట్టారు అని అడగడం, దాన్ని చూడడం, అందులో టిక్కు టిక్కుని కొట్టడం, ఆ నక్షత్రం చెప్పడం, ఆ నక్షత్రం ఒకటి పేరు ఒకటి చెప్పే జాతకం ఒకటి, దీనికి సంబంధం ఉండదు. వీడేదో చెప్తాడు, వాళ్ళు ఏదో చేస్తారు. అలాగే అంటారండి, హాయ్ హాయ్ అంటారు వీళ్ళు, చివరికి తలకాయ మిగులుతుంది. ఇది తిట్టడానికి కాదు, శాస్త్రం మీద పట్టు సంపాదించుకోకపోతే వచ్చే ప్రమాదం చెప్పడం కోసం. శాస్త్రములు చాలా గొప్పవి, అపూర్వమైనవి, వాటిని కొంచెం శ్రద్ధ పెడితే వస్తాయి. ఏమీ లేకపోతే ఏమవుతుందనమాట? సక్రమమైన జ్యోతిషం చెప్పలేకపోతాం. ఆ మహాత్ముడు గర్గుడు అంతటి గొప్పవాడు. ఆ మహానుభావుని పిలిచి ఆయన ద్వారా అపూర్వ రీతిలో గోవర్ధన పర్వతానికి పూర్ణిమ నాడు యజ్ఞం చేయించారు. శ్రావణ మాసంలో పూర్ణిమ నాడు యజ్ఞం చేయించారు. ఆ యజ్ఞ సమయంలో ఇంద్రయాగానికి ఇంతకు పూర్వం ఏమేమి తెప్పించారో అవన్నీ తెప్పించారట. ఇంద్రయాగానికి సైదపు పిండి వంటలన్నీ తెప్పించారనమాట. అంటే గోధుమ పిండి వంటలు, గోధుమతో తయారు చేసినటువంటి పిండి ఉంటుందే, గోధుమలు నాడితే పిండి వస్తుంది, ఆ పిండితో 2000 రకాల పిండి వంటలు చేశారట. వాళ్ళకి ఒక్క గోధుమ పిండితో 2000 పిండి వంటలు స్వీట్స్. మీకు వీలుంటే ఎప్పుడన్నా ఈసారి కూడా మీరు వెళ్ళండి ఒకసారి. అక్కడ శ్రావణ మాసంలో చేస్తారు గోవర్ధన పర్వతానికి పూజ, ఎక్కడ? బృందావనంలో. అసలు ఆ స్వీట్లు ఇలా ఉంటాయని మనకు అర్థమవుతుంది అనమాట. 8000 అండి ఆ రకాలు. అలా పళ్ళెల్లో పేర్చుకుని చుట్టూతో కొండ చుట్టూతో పెట్టేస్తారు. అసలు కొండ స్వీట్లు కొండ అనిపిస్తుంది అనమాట. అన్నీ స్వీట్లే, అన్నీ తీపి పదార్థాలే, అన్ని పిండి వంటలు. అసలు ఏ రకానికి ఏం పేరుందో కూడా గుర్తుండదు, ఒకటా రెండా చెప్పడానికి. ఆ పళ్ళెల్లో పెట్టి ఆ అర్చన చేస్తూ ఉంటే అప్పపప్ప ఆ దృశ్యం చూడాలి, చూడాలి తప్ప దాన్ని వర్ణించలేం. గోవర్ధనోత్సవం ఎప్పుడో తెలుసుకుని ఈసారి ఎప్పుడో మీరు సరిగ్గా టైం తెలుసుకుని వెళ్ళండి, ఒకసారి చూడండి, ఒకసారి జీవితంలో చూడండి. ఎప్పుడు ఇంటికి వెళ్ళి కూతురు దగ్గరికి వెళ్ళి వాళ్ళ మనవల్ని మనవరాల్ని పెంచుకుంటూ మరి బతుకు గడపడం కాదు, లేకపోతే కొడుకు యొక్క బాధ్యత అంతా ఇంటికి కాపలా కాస్తూ బతకడం కాదు, మన కోసం మనం కొంత కేటాయించాలి.